சதாசிவசமாரம்பாம் சங்கராச்சாரியமத்யமாம் அஸ்மதாச்சாரியபர்யந்தாம் வந்தே குரு பரம்பராம். ஓம். 18வது அத்தியாயம் 38வது ஸ்லோகம். விஷயேந்திரிய சம்யோகாத் யத்ர தக்ரே மிருதோபமம் பரிணாமே விஷமிவ தத் சுகம் ராஜசம் ஸ்மிருதம். கிருஷ்ண பரமாத்மா சுகாన్ని గురించి చెప్తున్నారు. మూడు రకాలైనటువంటి సుఖాలు, ఒకటి సాత్విక సుఖమని, ఒకటి రాజసిక సుఖమని, మరొకటి తామసిక సుఖం అని. మూడు రకాలైనటువంటి సుఖాలు. 37వ శ్లోకంలో సాత్విక సుఖం గురించి చెప్పారు. సాత్విక సుఖం అనేటువంటిది మొదట కష్టంగా ఉంటుంది, దాని యొక్క ఫలితం చివరిలో సుఖంగా ఉంటే అది సాత్విక సుఖం. ఆరంభించినప్పుడు కష్టంగా ఉంటుంది, చివరిలో ఆనందం వస్తే సాత్విక సుఖం. ఆరంభించినప్పుడు సుఖంగా ఉండి ఆనందంగా ఉండి చివరిలో కష్టం వచ్చేటటువంటిది రాజసిక సుఖం. అది ఈ రెండిటికి తేడా. రెండవ రాజసిక సుఖంలో అగ్రే అమృత ఉపమం అన్నారు. అమృతంతో సమానంగా ఉంటుంది ఆరంభంలో. ప్రాపంచిక భోగాలన్నీ రాజసుఖ సుఖాలే. ప్రాపంచిక భోగాలన్నీ ఆరంభంలో చాలా సుఖాన్ని ఇస్తాయి. మన పిల్లలు కావచ్చు, ఇల్లు కావచ్చు, కారు కావచ్చు, మనం వాడే వస్తువులన్నీ ఆరంభంలో చాలా సుఖాన్ని ఇస్తాయి. అవే వస్తువులు కొంతకాలం వాడిన తర్వాత మనకు తలనొప్పి వస్తుంది, బాధ కలిగిస్తాయి. అంటే ఏమిటి, అగ్రే అమృతం అంతే విషం అన్నారు. అది మన జీవితంలో అనుభవంలో చూస్తూనే ఉన్నాం. ఎంతో ఆశపడి కొనుక్కుంటాం, ఎందుకు కొన్నాం బాబు అనుకుంటాం వండి, అది రాజసిక సుఖం అన్నారు. విషం ఇవ అన్నారు. పరిణామి అంటే పరిణామం అంటే ఆ ఉత్సాహం కొంతకాలం అయిపోయిన తర్వాత, పరిణామం కొద్ది రోజులు అయిన తర్వాత అది తరిగిపోతూ ఉంటుందన్నమాట ఆ ఉత్సాహం. విషయేంద్రియ సంయోగాత్, ఈ సుఖం ఎలా వచ్చింది, దేనికి ఇలా తరిగిపోతున్నది అంటే, మొదట అమృతంలాగా ఉన్నది ఇప్పుడు ఎందుకండి లేదు అంటే, దీనికి కారణమే ఈ సుఖం ఎలా పుట్టింది నీకు తెలుసా, ఎలా ఉద్భవించింది, ఇంద్రియ విషయ సంయోగం. మన కళ్ళు ఒక రూపాన్ని చూసి ఒక రంగును చూసి ఆశపడుతుంది. ఒక ఆవిడ పట్టుచీర కట్టుకున్నది, ఆనందంగా మంచి ఖరీదుది కొని కట్టుకున్నది. కొనేటప్పుడు ఆనందంగా ఉంది, కట్టుకున్నప్పుడు అందరూ చాలా బాగుంది, ఎక్కడ కొన్నావు ఎక్కడ కొన్నావు అని అడుగుతున్నారు. అది ఇంద్రియ సంయోగం వల్లనే కదా ఆశపడి కనుక్కున్నది. అంటే అది కట్టుకున్న తర్వాత చెమటలు పోయటం, గుచ్చుకోవడం, అక్కడ ఇక్కడంతా ఒళ్ళంతా ఎప్పుడు ఇప్పుదామా ఆ చీర మార్చుకుందాం అనిపిస్తుంది. బయట వాళ్ళకి తెలియదు కదా ఆ బాధ. కాబట్టి దేనికంటే ఆ కళ్ళు ఆ యొక్క రంగును చూసి ఆశపడి కొను. అలాగే ఒక్కొక్క వస్తువు శబ్దం ద్వారా ఇది తీసుకుంటాం, రుచి కోసం అది తింటాం. దీపావళి రుచులన్నీ తిన్నాం కదా, పిండి వంటలన్నీ చేసుకొని తినేటప్పుడు రుచి విషయ సంయోగం. ఆ గులాబ్ జాము నాలుక, విషయం గులాబ్ జాము, ఇంద్రియం నాలుక. మైసూరు పాకు ఒకటే, ఎన్ని స్వీట్లు ఎన్ని రకాలు చేసుకొని, ఈ నాలుకకి ఆ విషయానికి ఆ స్వీట్స్కి కారానికి అవి పక్కన రెండు కలుపుకొని తింటేనే రుచిగా ఉంటుంది తిని. తర్వాత ఏమైందంటే 2 కేజీలు పెరిగింది ఒక వారం లోపల, షుగర్ పెరిగిందని, లేకపోతే దగ్గు వచ్చిందనో, నెయ్యి పదార్థాలు తిన్నామనో. ఇంద్రియ విషయం ఇది చెప్తే బాగా గుర్తుకు వస్తుంది, ఎందుకంటే దీపావళి కదా. ఇంద్రియ సంయోగం అన్నారు, నూతన వస్త్రాలు కొనుక్కుంటారు కదా, అది ఇంద్రియ సంయోగం వల్ల వచ్చింది. ఇవన్నీ కూడా వచ్చే సుఖాలన్నీ కూడా పోతాయి అన్నారు. అందుకని ఏదైతే ఇంద్రియ జన్యమో, ఇంద్రియ విషయ సంయోగజన్యమో, అది అశాశ్వతం, జ్ఞాపకం పెట్టుకోండి. ఇది ఎందుకు పోతుంది ఈ సంతోషం, ఉండకూడదు కదా అంటే ఉండదు, అది ఇలా పుట్టింది అలాగే పోతుంది అని అర్థం. ఇది రాజసిక సుఖం. మరి తామసిక సుఖం ఎలా ఉంటుందట అన్నారు. 39వ శ్లోకంలో చెప్తున్నారు, చదువుతాం. యదగ్రే చానుబంధే చ సుఖం మోహనమాత్మనః నిద్రాలస్య ప్రమాదోత్థం తత్తామసముదాహృతం. తత్ తామసం ఉదాహృతం, అది తామసికం అని చెప్పబడినది. తామసం సుఖం, యత్ సుఖం, సుఖం అనేది మొదటి లైన్లో చెప్పారు. యత్ అగ్రే మొదట్లో అంటే ఆరంభించినప్పుడు అని అర్థం. అగ్రే అంటే ఆరంభంలో తామస సుఖం ఎలా ఉంటుందట, మోహనం ఆత్మనః. మోహనం అంటే మోహన రాగం కాదు, మోహం అంటే తికమక అంటారు, ఏమి తెలియకపోవడం మనిషికి, గందరగోళం అంటారు చూసారా, అది మోహనం అంటే. ఇక్కడ మోహనం అంటే మోహన కృష్ణ అని పేరు, కృష్ణుడికి మోహన కృష్ణ, మోహింపజేస్తాడు ఆయన. మనల్ని ఏం మోహింపజేస్తానంటే, దేవుడు మోహింపజేస్తే పర్వాలేదు, దేవుడి కోసం మనం మోహం పొందితే ఆ మోహం మంచికే. కానీ మనం మోహం పొంది దేనికి అయ్యా అంటే నిద్రకి. మనం అంటే మీరు కాదండి, మనం కాదు బయట వాళ్ళు. ఓకే, ప్రాపంచికంలో మనుషులు సహజంగా వాళ్ళకి నిద్రకు మోహితులైపోతారు. నిద్రాదేవి ఉంది చూసారా, దానికి మోహితులైపోతారు. ఎప్పుడు నిద్రపోదామా సమయం దొరుకుతుందని చూస్తూ ఉంటారు. చోటు దొరికితే సార్లు పడుకుంటారు, నిద్రపోతారు. సమయం దొరికితే సార్లు నిద్రపోతూ ఉంటారు. ఎక్కడున్నారా అంటే ఎక్కడో గురక పెడుతూ నిద్రపోతూ ఉంటాడు. ఎందుకంటే వాళ్ళు ఆ నిద్రకి మోహితులైపోతారు. నిద్రాదేవి అడిగిందిట, రాముల వారు కుంభకర్ణుడిని చంపినప్పుడు కుంభకర్ణుడు ఏం చేస్తాడో తెలుసా, 6 నెలలు నిద్రపోతాడు, 6 నెలలు మేలుకొని ఉంటాడు. మేలుకున్నంతసేపు ఏం చేస్తాడు, తింటూ ఉంటాడు. వాళ్ళ అన్నయ్య గారు పిలిస్తే వెళతాడు ఎప్పుడన్నా, లేకపోతే నేను తింటూ ఉంటాడు అనమాట. ఎందుకంటే 6 నెలలు తింటూ ఉన్నాడు అంటే 6 నెలలు నిద్రపోవాలి కదా. ఎప్పుడైతే రాముల వారు కుంభకర్ణుడిని సంహరించారో, నిద్రాదేవి ఆయన చెల్లెలు అడిగిందట, నన్ను ఎక్కడికి పొమ్మంటారు అని. అంటే ఎక్కడికి పోవడం ఏమిటి అంటే, నిద్రాదేవి ఆయనలోనే ఉంటుంది కదా ఎప్పుడు, ఎక్కడికి పొమ్మంటారు, మరి కుంభకర్ణుడు లేడు కదా ఇప్పుడు అంటే, అక్కడ భగవద్గీత చెప్తుంటారు, ఎక్కడెక్కడ ఉపన్యాసాలు జరుగుతుంటాయో, రామాయణం భారతం భాగవతం చెప్తుంటారు, అక్కడికి వెళ్ళమ్మా, అక్కడికైతే నీకు బాగా చోటు దొరుకుతుంది అన్నట. అందుకని అందరూ స్తంభానికి ఆనుకునేవాళ్ళు, గోడలకు ఆనుకొని నిద్రపోయేవాళ్ళు, కునికి బాటలు పడుతూ ఉండేవాళ్ళు. అందుకని ఆ భాగవతారు ఏం చేస్తారంటే పిట్ట కథలు పెడుతూ చెప్తూ ఉంటారు. వేదాంతం క్లాసులో పిట్టల కథలు ఉండవు, ఎప్పుడన్నా నవ్విస్తే స్వామిని ఎప్పుడో ఒకరోజు నవ్విస్తారంతే. ఎప్పుడు సీరియస్గానే ఉంటుంది క్లాసు. భాగవతార గారు అయితే ఏం చేస్తారంటే పిట్ట కథలు చెప్తారు, ఎందుకంటే నిద్రాదేవి వచ్చి కూర్చుంటుంది అనమాట అందరి తల మీద. అందుకని నిద్రకి మోహితులైపోతారన్నారు. సమ్మోహనాస్త్రం అంటారు చూసారా, కొన్ని కొన్ని అస్త్రాలు ఇస్తే వాడిని నిమూర్చిపోతాడు నిద్రపోయినట్లే. అట్లా కొంతమంది మనుషులు నిద్రకు బానిసలు అన్నమాట. సుఖం ఉంది కదా వాడికి కూడా, లేకపోతే ఎందుకు నిద్రపోతాడు కదా. సుఖం ఉంటేనే కదా నిద్రపోతాడు. సుఖం లేకపోతే నిద్రపోకుండా అటకే కూర్చున్నావు, కళ్ళు తెరుచుకొని లైట్లు వేసుకొని. అందరం సుఖం ఉందనే కదా నిద్రపోతాం. ఏదో నిద్ర వచ్చినప్పుడు నిద్రపోవడం వేరు, అలసిపోయిన తర్వాత. వీడికి ఇప్పుడు నిద్ర, మామూలు మనుషులు కొంతమందికి ఎప్పుడు నిద్రపోవాలని ఆశ అంటే మోహింపబడినాడు నిద్రలో అన్నారు. నిద్ర ఒకటి, తర్వాత ఆలస్యం అన్నారు. ఆలస్యం అంటే సోమరితనం, సోమరితనం. నిద్ర ఆలస్యం అన్నారు. సోమరితనం అంటే కష్టపడటం ఇష్టం ఉండదు అస్సలు. ఎప్పుడు ఎవరైనా చేసి పెడుతూ ఉంటే చేయించుకుంటూ ఉంటారన్నమాట. ఎవరైనా చేస్తుంటే చూస్తూ ఉంటాడు, చెయ్యి చెయ్యి అంటుంటాడు. అది సోమరితనం అంటారు దాన్ని. ఏ పని చేయడు, ఆఫీసులో పని చేయడు, ఇంట్లో పని చేయడు, ఏమి చేస్తారంటే ఎందుకు చేయడం అనేటువంటి సోమరితనం అన్నమాట మనిషిలో. అది ఆలస్యం, నిద్ర ఆలస్యం. ఆలస్యం వలన మోహితుడైపోయినాడు అని అర్థం. ఎందుకంటే ఎవరు చెప్పినా కూడా వినడు, ఎవరు చెప్పినా వినరు. ఇలా చేయరా, అలా చేయరా, ఇట్లా ఉండకూడదురా, సోంబేరిగా ఉండకూడదురా, సోమరితనంగా ఉండకూడదురా, మంచిది కాదురా అంటే అది అందులో సుఖం ఉంది వాడికి. కష్టపడకుండా ఉండడంలో సుఖం ఉన్నది. సోమరితనంగా ఎందుకుంటాడంటే సుఖం. స్నానం చేయమంటే చెయ్యడు, స్నానం చేయాలంటే బద్ధకం. బద్ధకాన్నే దీన్ని ఆలస్యం అంటారు. ఈరోజు బద్ధకంగా ఉంది, ఆ మాటే రాకూడదు అసలు. బద్ధకం అనే మాటే రాకూడదు నోట్లో నుంచి. బద్ధకం అనే మాట వచ్చింది అంటే ఏమిటి, మనం సరైన మార్గంలో లేవు అని అర్థం. బద్ధకం అనేటువంటిది మనిషికి రాకూడదు. మనిషి పురోభివృద్ధి ఆగిపోతుంది అని అర్థం. ప్రమాదం, తర్వాత ప్రమాదం అంటే నిర్లక్ష్యత. తమిళంలో ప్రమాదం అంటారు, అది కాదు. తెలుగులో ప్రమాదం కాదు. తెలుగులో ప్రమాదం అంటే డేంజర్, తమిళంలో ప్రమాదం అంటే వండర్ఫుల్ అని అర్థం. అవి ఆపోజిట్. మేము చిన్నప్పుడు తమిళనాడు వచ్చినప్పుడు ఆ మద్రాసు వస్తే ప్రమాదంగా ఉందంటే భయపడేవాళ్ళు. ఇదేమిటి ప్రమాదంగా ఉందంటారు, ఏమిటంటే ప్రమాదం అంటే మనకేంటంటే యాక్సిడెంట్. ఇక్కడ ఆ మీనింగ్ కాదు, తెలుగు అర్థం కాదు, ఇంగ్లీష్ అర్థం కాదు, తమిళం అర్థం కాదు. ఇక్కడ ప్రమాదం అంటే నిర్లక్ష్యత అని అర్థం. ఈ నిద్రపోయే వ్యక్తికి, ఎప్పుడు బద్ధకంగా ఉన్నవాడికి, సోమరిగా ఉండేవాడికి నిర్లక్ష్యం ఎక్కువ ఉంటుంది. కేర్లెస్నెస్ అంటారు చూసారా ఇంగ్లీష్లో. దేన్ని పట్టించుకోడు, దేన్ని పట్టించుకోడు. మనుషుల్ని నిర్లక్ష్యం చేస్తాడు, తన చదువుని నిర్లక్ష్యం చేసుకుంటాడు, తన పురోభివృద్ధిని నిర్లక్ష్యం చేసుకుంటాడు, పెద్దల మాటలు నిర్లక్ష్యం చేస్తాడు, తల్లిదండ్రి చెప్పే మాట నిర్లక్ష్యం చేస్తాడు. అంటే లక్ష్యం ఉంచడు అని అర్థం. నిర్లక్ష్యం అంటే ఏమిటి, లక్ష్యం చెయ్యడు, దాన్ని గురించి ఆలోచించడు, లెక్కించడు, నిర్లక్ష్యం అంటాడు. లక్ష్యం చెయ్యకుండా ఉండడం నిర్లక్ష్యం అంటారు. ఆ నిర్లక్ష్యంగా ఉండే వ్యక్తి జీవితంలో ముందుకు రాలేడు. అందుకని పెద్దల మాట విని, తల్లిదండ్రుల మాట, తాతయ్య అమ్మమ్మల మాట విన్న పిల్లవాడే పైకొస్తాడు అన్నారు. కష్టపడ్డవాడే పైకొస్తాడు. కష్టపడి సుఖపడమంటారు మన వాళ్ళు కదా. ఇప్పుడు పిల్లలు ఏమిటంటే, ఒక్కడే కదా అబ్బాయో అమ్మాయో, ఎవరో ఒకడే. ఇప్పుడు నామిరువరు నమకురువరు అంటారు తమిళంలో. మనమిద్దరం మనకొకళ్ళు అన్నారు. ఆ ఒక్కడికి మరి సుఖాలన్నీ అందించాలి కదా. అయ్యో వాడిని కష్టపెట్టకూడదని చెప్పి ఏం చేస్తారంటే బాగా సోంబేరిగా తయారు చేసి, వాడి ఇష్టం, వాడు రాజా. అందుకని లక్షలు గట్టయినా వాడిని చదివించి, మార్కులు రాకపోయినా సరే వాడిని ఎట్లా గొట్ల చదివించి, ఏదో నామకే వాస్తే చదివించి చేయిస్తే ఉద్యోగంలో చేస్తాడు. ఏం చేస్తాడు, అక్కడ పోయి నిద్రపోతుంటాడు. అందుకని పిల్లలకి కష్టపడటం నేర్పాలి, రాణించగలగాలి, ప్రకాశించాలి. కానీ డబ్బులు సంపాదించడం కాదు మనిషికి ముఖ్యం. ఎప్పుడు చురుకుతనంగా, ఆనందంగా, సంతోషంగా ఉండేటట్లుగా ఉండాలి. నిద్రముఖంతో సోంబేరిగా నిర్లక్ష్యంగా ఉండే వ్యక్తి మనిషిగాని అని చెప్పుకోవడానికి అర్హత లేదు. అందుకని పిల్లల్ని ఈ లక్షణాలు రాకుండా చూడాలి. వాళ్ళకి తెలియదు, ఎందుకంటే అందులో సుఖం ఉంది కదా, ఆనందంగా ఉంటుంది. సుఖం అయినప్పటికీ కూడా ఆ సుఖాన్ని కోరుకోకూడదు మనం. ఇప్పుడు 24 గంటలు నిద్రపోతూ ఉంటాడు, ఏం నేర్చుకుంటాడు, ఏం చదువుతాడు, ఏం సాధిస్తాడు మనిషి? అంటే ఆ సుఖం కోసం పాకులాడకూడదు మనం ఎప్పుడు కూడా. ఇది తామసిక సుఖం. అది నిద్ర ఆలస్య ప్రమాద ఉత్తమ అంటే పుట్టినటువంటి, వీటి వల్ల పుట్టినటువంటి సుఖం మొదట్లోనూ మోహింపజేస్తుంది మనిషిని. మోహనం ఆత్మన అంటే అతనినే, ఆ వ్యక్తినే, తన మనస్సుని మోహింపజేస్తుంది. మొదట్లో అగ్రే అనుబంధే మొదట్లోనూ మోహింపజేస్తుంది, చివరిలో కూడా మోహింపజేస్తుంది. అది అంటే ఆ యొక్క మోహంలోనే పడిపోతాడు. అందులో వాడైనా మోహంలో పడిపోయినాడని అంటాడు. సహజంగా స్త్రీ వ్యామోహం అంటారు సార్, మోహంలో పడిపోయినాడంటే ఇట్లాంటి పదాలు వాడుతున్నాడు. ధన వ్యామోహం, స్త్రీ కామిని కాంచనాల వ్యామోహం త్యాగరాజుల వారు పాడారు. ఎంత నేర్చినా, ఎంత చూచినా, ఎంత వారనైనా కాంతదాసులు అన్నారు. కాంత అంటే రెండు అర్థాలు అక్కడ. కాంత అంటే ధనం, స్త్రీ, ఈ రెండిటికి మనిషి బానిస అయిపోతాడు. పురుషుడు స్త్రీకి, స్త్రీ పురుషుడికి బానిస అయిపోతారు. ఈ రెండే చాలా పవర్ఫుల్ అంటారు వాటికి. స్త్రీ వ్యామోహం, ధన వ్యామోహం అన్నారు. అందుకని విద్య వ్యామోహం అనలేదు. చూసారా, విద్య మీద వ్యామోహం రాదు. ఎందుకంటే విద్యలో జ్ఞానం వస్తుంది. విద్య వల్ల జ్ఞానం వస్తుంది, ధనం వల్ల వ్యామోహం వస్తుంది. మామూలు మోహం కూడా కాదు, వ్యామోహం అన్నారు. స్త్రీ వ్యామోహం అంటే ఏమిటి? వ్యామోహంలో పడిన వాడికి మంచి చెడులు తెలియవు, ధర్మాధర్మాలు తెలియవు, నీతి నియమాలు ఉండవు. అటువంటి వ్యక్తి సమాజానికి అపకారం హాని చేస్తాడు అన్నారు. అందుకని తామసిక సుఖాన్ని మనం ఇష్టపడకూడదు. రాజసుఖ సుఖంలో నుంచి, తామసిక సుఖంలో నుంచి రాజసిక సుఖంలోకి మారాలి మనిషి. రాజసిక సుఖం నుంచి కనీసం పైకి వెళ్ళాలి, సాత్విక సుఖానికి వెళ్ళాలి. ఆ సాత్విక సుఖం నుంచే మనిషి అక్కడ జ్ఞానం వస్తుంది. జ్ఞానం ఎప్పుడు ఆ ఇచ్చే ఆనందం సాత్విక ఆనందం. జ్ఞానం ఇచ్చే ఆనందం సాత్విక ఆనందం. ఇప్పుడు క్లాసులో మీకు చదువుతూ ఉంటే స్వామిని చెప్పేటప్పుడు ఆనందం వస్తుందా లేదా? వస్తుంది అనుకుంటాను. ఆశ నాకు మీ అందరికీ ఆనందం వస్తుందని. అలాగైనా ఆనందం వచ్చిందనుకోండి, ఆరంభంలో ఆనందం, ఇంటికి వెళ్ళేటప్పుడు దుఃఖంగా ఉంటుందా? ఇంటికి వెళ్ళిన తర్వాత స్వామిని మొన్న చెప్పారు క్లాసులో, అది చాలా దుఃఖంగా ఉంది అంటామా? ఈ ఆనందం అలాగే ఉంటుంది. ఎందుకంటే జ్ఞానం వల్ల వచ్చే ఆనందం అది పెరుగుతూ ఉంటుంది, కానీ తరగదు. జ్ఞానానందం పెరుగుతూ ఉంటుంది, తరగదు కదా. కనుక ఇప్పుడు మనం ఏ ఆనందాన్ని పెంచుకోవాలి? సాత్విక ఆనంద సుఖాన్ని పెంపొందించుకోవాలి. ఇంతటితో 7 విషయాల గురించి చెప్పడం అయిపోయింది. ఏమిటి ఆ 7 విషయాలు? ఒకసారి గుర్తు చేసుకుందాం. ఎప్పుడో ఎక్కడో మొదలుపెట్టారు కృష్ణ పరమాత్మ. త్రివిధం సన్యాస, 3 రకాలైనటువంటి సన్యాసాలు. త్రివిధం, త్రివిధం అంటే సత్వ రజస్తమో గుణాలకి సంబంధించినది అని అర్థం. త్రివిధ సన్యాస, 3 రకాలైనటువంటి సన్యాసాల గురించి చెప్పారు. తర్వాత 3 రకాలైనటువంటి జ్ఞానాల గురించి చెప్పారు. సాత్విక జ్ఞానం, రాజస జ్ఞానం, తామసిక జ్ఞానం అని 3 రకాలైనటువంటి జ్ఞానాల గురించి చెప్పారు. 3వ విషయం ఏమిటి? త్రివిధ కర్మాణి, 3 రకాలైనటువంటి కర్మలు, సత్వరజస్తమో తామసిక కర్మలు. 4వ విషయం ఏమిటి? త్రివిధ కర్తారహ, 3 రకాలైనటువంటి కర్తల గురించి, చేసే వాళ్ళు, సాత్విక కర్త, రాజసిక కర్త, తామసికర్త. తర్వాత 5వ విషయం, త్రివిధ బుద్ధి, 3 రకాలైనటువంటి బుద్ధులు. ఎన్ని విషయాలు చెప్పారో చూడండి. ఇవి ఎప్పుడు చదువుతూ ఉండాలి, ప్రతిరోజు పారాయణం. లలితా సహస్రనామం కంటే కూడా ముఖ్యమైనది ఇది. దానికంటే లలితా సహస్రనామం ఎంత ఫలితం ఇస్తుందో దానికి 10 రెట్లు ఫలితం ఇస్తుంది. ఇవి కనుక చదివితే నమ్ముతారా? ఎవరు నమ్ముతారు ఇది చెప్తే? స్వామిని మీరు అట్లాగే చెప్తారంట. 6వ విషయం, త్రివిధ ధృతి అన్నారు. త్రివిధ ధృతి అంటే 3 రకాలైనటువంటి పట్టుదల అనమాట మనిషికి. సాత్విక ధృతి, రాజసిక ధృతి, తామసిక ధృతి. అనుకున్న దాన్ని సాధించాలనేటువంటి పట్టుదల అనమాట, విల్ పవర్ అన్నారు. ఇది చివరిది ఏమిటంటే త్రివిధ సుఖం, మూడు రకాలైనటువంటి సుఖాలు. ఇంతటితో ఈ ఏడు విషయాలు అయిపోయినాయి. ఇప్పుడు ఒక కొత్త విషయానికి వెళ్ళబోతున్నారు కృష్ణ పరమాత్మ. ఏం లేదు, కర్మయోగ, మళ్ళీ కర్మయోగకు వస్తున్నారు. కర్మయోగం గురించి చెప్పబోతున్నారు. చెప్పే ముందు ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నారు మనకు కృష్ణ పరమాత్మ. ఈ ప్రపంచంలో ఈ మూడు గుణాలు లేకుండా ఉన్నటువంటిది ఏదీ లేదు. ఫలానది ఈ మూడు గుణాలు లేకుండా ఉన్నది అని నువ్వు ఏది చూపించలేవు. ప్రతి వ్యక్తి, ప్రతి జీవరాశి, ప్రతి వస్తువు మూడు గుణాలు కలిగి ఉంటుంది. ఎందుకండి అంటే అన్నీ మాయ నుంచి పుట్టినవే కదా, మాయలో మూడు గుణాలు ఉన్నాయి కదా, ఆ మూడు గుణాలు అన్నిటికీ వస్తాయి. తల్లిదండ్రుల గుణాలు పిల్లలకు వస్తాయా లేదా, అమ్మ నాన్న పోలికలు పిల్లలకు వస్తాయా లేదా, ముక్కు అచ్చంగా అబ్బా తాతయ్య గారి ముక్కే, నాన్నగారి ముక్కు, ఆ చెంపలు చూడండి అందరూ ఇదే, కళ్ళు అమ్మవి, ముక్కు నాన్నది అంటారు కదా. ఇవి బాగా తెలుసు మాకు, శాస్త్రం చెప్తుంది అవి బాగా తెలుసు కదా. అదేవిధంగా మాయకి మూడు గుణాలు ఉన్నాయి. నీ శరీరం, మనస్సు, బుద్ధి ఇవన్నీ కూడా మాయతో చేయబడినాయి, కనుక నీలో కూడా మూడు గుణాలు ఉంటాయి. ఇంకా మరి మూడు గుణాలు ఉంటే ఇంకెందుకంటే ఉండనివ్వండి. మూడు గుణాలు ఉంటాయి, మూడు గుణాల ద్వారా చేయబడ్డావు. నిద్ర నీకు వస్తుంది, సుఖం కూడా నీకు ఉన్నది, యాక్టివిటీ కూడా ఉంది, చురుకుతనం ఉంది, కానీ జ్ఞానం ఉంది. ఏది ఉంటే మోక్షం వస్తుంది, ఏది ఎక్కువ ఉంటే మోక్షం వస్తుంటే ఈ ఏడు విషయాల్లో తామసికం అనేటువంటిది ఉంటే పతనం అయిపోతాడు. రాజసికమైనటువంటి ధృతి, బుద్ధి, కర్తారహ, కర్మ ఇవన్నీ జ్ఞానం ఉంటే అక్కడే స్టాగ్నేట్ అయిపోతాడు. సాత్వికంగా ఉంటే మోక్షం. తామసికమైతే పతనం, రాజసికమైతే స్టాగ్నేషన్, అక్కడే ఉంటాడు. ఎప్పుడు నీరు నిలిచే ఉంటుంది అనుకోండి, ఏమవుతుంది, నీరు పారకుండా అలాగే నిలిచి ఉంటుంది. ఎట్లా ఉంటుంది, పాచి పడుతుంది, వాసన వస్తుంది, ఆ నీళ్లు తాగడానికి మనికిరావు. గంగానది చూడండి ప్రవహిస్తూ ఉంటుంది, కూవన్ నీళ్ళు చూసారా, కథలు అట్టగే ఉంటుంది. అందుకని అంత కంపగొడుతూ ఉంటుంది. అందుకని రాజసిక సుఖం అనేటువంటిది స్టాగ్నేషన్ అనమాట. మనిషికి మనస్సు, బుద్ధి అన్నీ కూడా స్వార్థంతో కూడినట్టుగా ఉంటుంది. కనుక సాత్వికానికి వెళ్ళాలి. అందుకని కృష్ణ పరమాత్మ ఏం చెప్పారు 17వ అధ్యాయంలో, నీకు సాత్విక గుణం అధికం కావాలి అంటే, అసలు నిద్రపోవద్దని చెప్పలేదు, నిద్రపో, కానీ నిద్రామోహితుడు కాకూడదు. అందుకని సాత్విక ఆహారం తినమన్నారు అక్కడ. ఏమిటో స్వామిని ఉప్పు తినరు, కారం తినరు, ఏమి తినరు అని అంటూ ఉంటారు. దేనికోసం చెప్తున్నారు, ఇప్పుడు స్వామిని ఎందుకు అట్లా తింటారో, సాత్విక ఆహారం తింటే సాత్విక గుణం అధికంగా పెరిగి, అధికంగా పెరగడం వల్ల జ్ఞానం కలిగితే సాత్విక ఆనందం వస్తే ఆ ఆనందం నిశ్చలమైనటువంటి ఆనందం. అందుకని ఆహారానికి ఆనందానికి ఎంత సంబంధం ఉందో చూసారా, ఆనందానికి నాలుకకి చాలా దూరం ఉంది. కనుక ఆహార నియమం చాలా ముఖ్యం. అదే నాలుకని నిగ్రహించుకోవాలి, అది వచ్చింది చాలా కష్టం. అందుకని చెప్తున్నారు కృష్ణ పరమాత్మ, చదువుదాం శ్లోకం. నతదస్తి పృథివ్యాం వా దివి దేవేషు వా పునః తత్వం ప్రకృతి జైర్ముక్త్వం సత్వం ప్రకృతి జైర్ముక్ యదేభిః స్యాత్రిభిర్గుణైః. దేవేషు దివి పృథివ్యాం, దేవేషు అంటే దేవతల యందు, దివి దేవేషు స్వర్గలోకంలో ఉన్నటువంటి దేవతల దగ్గర నుంచి, పునః అక్కడి నుంచి పృథివ్యాం అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి జీవరాశుల వరకు, ఆ స్వర్గలోకంలో ఉన్న దేవతల దగ్గర నుంచి ఈ భూలోకంలో ఉన్నటువంటి జీవరాశుల వరకు అంతటా కూడా నతత్ సత్వం ఒక్కటి కూడా లేదుట. ఏమిటి లేదంటే ఈ మూడు గుణాలు లేనటువంటిది లేదు చెప్తున్నారు. యత్ స్యాత్ ఏభి త్రిభి గుణై ప్రకృతి జై ముక్తం. ఇంతవరకు చెప్పానే సత్వగుణం రజోగుణం తమోగుణం అని చెప్పి చెప్తూ ఏడు విషయాలు చెప్పానే, ఈ మూడు గుణాలు లేకుండా. ఏభి అంటే ఏ మూడు గుణాలు, ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ మూడు గుణాలు? ప్రకృతి జై, ప్రకృతి నుండి పుట్టినవి. మాయ అంటే ప్రకృతి, ప్రకృతే మాయ. మాయ అంటే శక్తి, శక్తి అంటే ప్రకృతి, ప్రకృతి అంటే త్రిగుణాత్మికం, మూడు గుణాలు ఉన్నదే మాయా అన్నారు. ఏమండి మాయా మాయా అంటారు ఏమిటండి అన్నారు. మాయ అంటే ఏమి లేదు నాయన, మూడు గుణాలు కలిసి ఎక్కడుంటాయో అదే మాయా అన్నారు. మూడు గుణాలు మనలో ఉన్నాయా లేదా? ఎక్కడుందండి మాయా? ఇక్కడే ఉన్నది అన్నారు. ఇక్కడే ఉంది, మనలోనే ఉంది మాయ, బయట వెతకద్దు, ఇక్కడ ఉన్నది కనుక్కో మాయని అన్నారు. ఈ మాయ ప్రకృతి జై త్రిభి గుణై, ఎన్ని పుట్టినాయి ప్రకృతి నుంచి? మూడు గుణాలు ఉన్నారు. త్రిభి అంటే మూడు గుణాల చేత ముక్తం అంటే లేనటువంటి అన్నారు. ముక్తం అంటే వాటి నుంచి దూరంగా ఉన్నటువంటి వస్తువు, మూడు గుణాల నుంచి స్వతంత్రంగా ఉన్న వస్తువు ప్రపంచంలో లేనే లేదు. అంటే ఇప్పుడు మనలో మూడు గుణాలు ఉన్నట్లే కదా ఈ ప్రపంచంలో. ఇక్కడేమిటి, స్వర్గలోకం నుంచి దేవతలకు కూడా ఉన్నాయండి మూడు గుణాలు. దేవతలకు కూడా మూడు గుణాలు ఉన్నాయి, మనుషులకి మూడు గుణాలు ఉన్నాయి, అన్ని జీవరాశులకి మూడు గుణాలు ఉన్నాయి. కనుక ఇది లేనటువంటివి, వీటికి ఇది లేకుండా ఉన్నటువంటిది లేనే లేదు అర్జున ప్రపంచంలో అన్నాడు. అయితే ఏమిటి అన్నాడు, ఏమిటంటే ఈ మూడు గుణాల ఆధారంగానే నేను మనుషుల యొక్క స్వభావాన్ని నిర్ణయించాను, ఆ స్వభావాన్ని నిర్ణయించి వాళ్ళకు పేర్లు పెట్టాను. ఏం పేర్లు పెట్టాను? కేర్ ఆఫ్ 4వ అధ్యాయం. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః. అది ఈ గుణాలను బట్టే నేను వర్ణాలను నిర్ణయించాను, వాళ్ళకి పేర్లు పెట్టాను, బ్రాహ్మణులని క్షత్రియులని వైశ్యులని శూద్రులని పేరు పెట్టాను. అంతేగాని నా ఇష్ట ప్రకారంగా నేను పెట్టలేదు. సత్వగుణం ప్రధానంగా ఉన్న వాళ్ళందరికీ బ్రాహ్మణులను పెట్టాను, SRT అన్న. సత్వగుణం ఫస్ట్ స్టెప్లో ఉంటుంది, రజోగుణం సెకండ్ స్టెప్, తమోగుణం 3rd స్టెప్లో ఉంటుంది, 3వ మెట్టు కింద ఉంటుంది. దాన్ని SRT అన్న, సరత అని రాసుకోండి. సత్వరజస్తమో గుణ ఆర్డర్లో ఉంటే వాళ్ళు బ్రాహ్మణులు. అట్లా కాకుండా RST అన్నాము, రజోగుణం 1st స్టెప్, సత్వగుణం కిందికి దిగుతుంది పాపం, తమోగుణం 3వ స్టెప్లో ఉంటుంది. అలాంటి వాళ్ళని క్షత్రియులని పేరు పెట్టాను అన్నారు. RST అన్నారు. దెన్ RTS అన్నారు. రజోగుణం ప్రధానంగా ఉంటుంది కానీ తమో గుణం 2nd లో ఉంటుంది, సత్వగుణం 3వ మెట్టులో ఉంటుంది. వాళ్ళని వైశ్యులు అన్నాను. RTS. ఇంకా తమో వాళ్ళెవరు? శూద్రులు అంటే TRS. తమో గుణం 1st స్టెప్, 1వ మెట్టులో ఉంటుంది, పైన టాప్లో ఉంటుంది తమో గుణం. 2వ స్టెప్లో రజోగుణం ఉంటుంది, 3వ స్టెప్లో ఎక్కడో ఉంటుంది సత్వగుణం. వాళ్ళని శూద్రులు అని పేరు పెట్టాను ఈ మూడు గుణాల ఆధారంగా. ఎంత బాగా చేశారు చూడండి కృష్ణ పరమాత్మ. ఇది తెలియక ప్రపంచంలో ఈ వర్ణాశ్రమం తెలియక జనాలు తలకాయలు బాదుకుంటున్నారు. క్యాస్ట్ సిస్టమ్, అసలు క్యాస్ట్ సిస్టమే లేదు నిజంగా మాట్లాడితే, ఉన్నది స్వభావమే. తెలుసా క్యాస్ట్ సిస్టమ్ ఎక్కడుంది? ఇప్పుడు బ్రాహ్మణులు ఎవరు అని చెప్పి మన నిర్ణయించాలి. అర్థమైందే? పేర్లు పెట్టుకుంటారు, శాస్త్రి గారని పెట్టుకుంటారు, రెడ్డి గారని పెట్టుకుంటారు, నాయుడు గారని పెట్టుకుంటారు. అవన్నీ కూడా ఆయన వాళ్ళ నాన్నకి పుట్టాడు అందుకని పెట్టుకున్నాడు. కానీ వీడు నిజంగా పుట్టినప్పటికీ కూడా వీడు బ్రాహ్మణుడా క్షత్రియుడా వైశ్యుడా శూద్రుడా అని జాతిత కాదు గుణతాహ నిర్ణయించారు. నేను అట్లా నిర్ణయం చేశాను అర్జున, నేను అలా చేస్తే వీళ్ళందరూ ఇలా చేశారేమిటి. నేను మంచి ఉద్దేశంతో వాళ్ళ స్వభావాన్ని బట్టి నేను నిర్ణయించాను. ఈ జనాలు ఏం చేస్తున్నారు అర్థం చేసుకోక పోంగా నన్ను నిందిస్తున్నారు. నన్నంటే ఎవరిని? కృష్ణ పరమాత్మని నిందిస్తున్నారు జనం. కుల భేదాలతో మత భేదాలతో జనాలు కొట్టుకుంటున్నారు. అసలు నేను చెప్పింది వాళ్ళకి అర్థం కావడలేదు. అర్థం చేసుకోవడానికి చెవులు ఇస్తే కదా వాళ్ళు, ఎప్పుడన్నా వెళ్ళి భగవద్గీత వింటే కదా. విననంత రొదలో పడిపోయినారు వాళ్ళు ప్రపంచంలో. ఎవరైనా ఒకరిని చెప్తూ ఉంటే భగవద్గీత పోయి వినొచ్చు కదా. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణ కర్మ విభాగశ అని చెప్పాను కదా, వింటే వాళ్ళ సొమ్మేం పోతుంది. వినకపోగా నన్ను ఎందుకు నిందిస్తారంటున్నారు కృష్ణ పరమాత్మ. పాపం ఇక్కడి నుంచి 41వ శ్లోకం నుంచి ఆ విషయం చెప్పబోతున్నారు. ఈ 41వ శ్లోకం నుంచి 49వ శ్లోకం వరకు కర్మయోగ గురించి సారాంశం చెప్పబోతున్నారు. 3వ అధ్యాయంలో ఏదైతే చెప్పారో కర్మయోగ, కృష్ణ పరమాత్మ అది చెప్తున్నారు. ఈ 4 వర్ణాల గురించి కర్మయోగం అంటే ఏమిటి ఒకసారి గుర్తు చేసుకోవాలి మనం. ఈశ్వరార్పణ బుద్ధితో కర్మ చేయడం, ప్రసాద బుద్ధితో ఫలాన్ని స్వీకరించడం కర్మయోగం అన్నారు. చదువుతాం శ్లోకం 41.
బ్రాహ్మణ క్షత్రియ విషాం శూద్రాణాం చ పరంతప కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభవైర్గుణైః.
ఈ 3 గుణాలు సామ్యంగా ఉన్నప్పుడు, సమతుల్యంగా ఉన్నప్పుడు సృష్టి ఉండదు. ఇది గుణ సామ్యం అంటాం. నిద్రలో చూడండి గుణ సామ్యం. ఈ 3 గుణాలు ఏది ఫ్లక్చువేషన్ ఉండదు. ప్రళయంలో కూడా గుణ సామ్యం ఉంటుంది, ఏ భేదాలు ఉండవు. అదే సృష్టి జరిగేటప్పుడు గుణ వైషమ్యం ఏర్పడుతుంది. సత్వగుణం రజోగుణం తమోగుణం 3 కలిసి ఈ యొక్క సృష్టికి కారణం అవుతాయి. దాన్నే వైషమ్యం, గుణ వైషమ్యం అంటారు. ఆ గుణ వైషమ్యం వచ్చినప్పుడే శబ్ద స్పర్శ రూప రస అని చెప్పి 5 గుణాలు కలిగినటువంటి పంచభూతాలు మొదట పుట్టి, ఆ పంచభూతాల ద్వారా ఇంద్రియాలు మనస్సు అహంకారం ఇవన్నీ పుడతాయి. కనుక ఆ పంచభూతాల్లోనే 3 గుణాలు ఉన్నాయి. ఎందుకంటే మాయ నుంచి వచ్చినాయి కదా అవి, అందుకని వాటిలో 3 గుణాలు ఉంటాయి. వాడు మాయ నుంచి పంచగుణాలు పంచభూతాలు వస్తే పంచభూతాల నుంచి మనం వచ్చాం. పంచభూతాలు ఏమిటి? ఆకాశ, వాయు, అగ్ని, నీరు, పృథివీ, భూమి. ఈ పంచభూతాలకు 3 గుణాలు ఉన్నాయి. 3 గుణాలు ఉన్నప్పుడు ఆ పంచభూతాల ద్వారా చేసినటువంటి పాంచభౌతిక శరీరం అంటాం కదా ఇది. ఈ శరీరం పాంచభౌతిక శరీరం. ఈ శరీరంలో కూడా పంచభూతాలు ఉన్నాయి. నీరుందా? నాలుక మీద నీరు తెలుస్తుందా? 4 ఎండిపోతే అవుట్. 4 ఎండిపోతే అవుట్ అని అర్థం. అవుట్ అంటే తెలుసా? నాట క్రికెట్ మ్యాచ్ నుంచి ఆడి అవుట్. అందుకని ఆ జలతత్వం ఉంది శరీరంలో. వాయుతత్వం ఉన్నదా లేదా? 9 రంధ్రాలు ఉన్నప్పటికీ కూడా వాయువు లోపలే ఉన్నది. అదే ఒక ఫుట్బాల్కో ఒక బాల్ ఉంది కానీ దానికైనా ఒక బెజ్జం పెడితే గాలిపోయి ఫుల్ ఫ్లాట్ అయిపోతుంది. ఇది చూడండి, ఇన్ని 9 రంధ్రాలు ఉన్నా కూడా గాలి బయటికి పోవడంలా. ఎట్లాంటి బంతి తయారు చేశాడు దేవుడు? బూరకి బెలూన్కి ఒక్క బెజ్జం పెడితేనే చాలు గాలి పోతుంది. ఇన్ని 9 రంధ్రాలు. నవద్వారం గుర్తుకుందా? 9 ద్వారాలు ఉన్నప్పటికీ కూడా ఆ ప్రాణం నిలిచి ఉంటున్నదంటే ఎంత పవర్ఫుల్ ప్రాణం అది. కనుక ఆ పంచభౌతిక శరీరం అన్నారు దీన్ని. ఈ పంచభౌతికం పంచ విధంగా ఉండవడం వల్లే శబ్ద రూప రసగంధ ఇవన్నీ కూడా ప్రపంచమే. ప్రపంచం అంటే ఏమిటో తెలుసా? ప్రకర్షేణ పంచవిధ ప్రపంచ. శబ్దగుణం స్పర్శగుణం, శబ్దగుణం ఆకాశంది, స్పర్శగుణం వాయువుది, రూపగుణం అగ్నిది, రసగుణం టేస్ట్ నీళ్ళది, అలాగే గంధగుణం పృథివీ. ఈ ఐదు గుణాలు ఉన్నదే కదా ప్రపంచం. ఈ గుణాలు కాకుండా ఏముందో చెప్పండి. మీకు ఇప్పుడు మీరేం చేస్తారు? ఉదయం తినేస్తే వాసన చూస్తారు, రుచి చూస్తారు, స్పర్శ తెలుసుకుంటారు, రూపాలు చూస్తారు, శబ్దం వింటారు. ఈ ఐదు కాకుండా ఏం చేస్తారు చెప్పండి మీరు? మీరేమిటి? నేను కూడా ఓకే. ఈ ఐదు కాకుండా వేరే ఏం చేస్తున్నాం మనం? ఈ ఐదు, ఆ పంచభూతాలు, ఈ ప్రపంచం ఎన్ని కలిసి ఉన్నాయి ఈ మూడు గుణాల వల్ల. మనకి ఇవన్నీ తెలియదు. ఏదో సీరియల్ చూస్తుంటాం, కూర్చుంటాం, బాగుందంటాం, కాస్త వేరుశనకాయ నోట్లో వేసుకుంటూ, దీపావళి చేసినటువంటి పకోడీలో ఆ మిక్సర్ నోట్లో వేసుకుంటూ సినిమాలు చూస్తుంటూ సీరియల్ చూసేవాడికి ఏం తెలుస్తాయి ఇవన్నీ? ఎంత అద్భుతమైన విషయం. అసలు ఈ శరీరం ఎట్లా చేయబడిందని తెలుసుకోవద్దు? ఈ శరీరం ఎలా చేయబడింది? మూడు గుణాలు ఏమిటి? అసలు ఈ పంచభూతాలు ఎట్లా వచ్చినాయి? దీనికి దీనికి కనెక్షన్ ఏమిటి? ప్రపంచం ప్రపంచం అంటావు, ఏమిటి ప్రపంచం, ఎందుకు ప్రపంచం అన్నావు? మూడు ఐదు రకాలైనటువంటి ఉండవడంలో పంచ ప్రపంచ, ఆ పంచ ఇక్కడ ఉన్నాయి ఇందులో. అందుకనే ఈ వాయువు ఆ వాయువులో కలిసిపోతుంది అన్నారు. ఈ వాయువు ఆ వాయువులో కలిసిపోతుంది అంటారు. ఈ దేహం ఈ మనులో కలిసిపోతున్నారు. ఎందుకు అక్కడికి పోవడం? ఎందుకు మన ఇంకో చోటి పోవచ్చు కదా అంటే, ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే పోవాలి. ఇవన్నీ చెప్తే కానీ మనకు ఈ శరీరానికి దీనికి కనెక్షన్ ఏమిటో తెలుస్తుంది. అదే చెప్తున్నారు కృష్ణ పరమాత్మ ఇక్కడ. ఎప్పుడైతే ఈ మూడు గుణాల ద్వారా పుడతాడో మనిషి, బ్రాహ్మణ క్షత్రియ విషాం శూద్రాణం, బ్రాహ్మణ క్షత్రియ విషాం మీన్స్ వైశ్యాస్, శూద్ర శూద్రాణం, హే పరంతప, వీళ్ళందరూ కూడా గుణాలను ఆధారంగా చేసుకొని పుట్టారు అన్నారు. అంటే గుణాలు గుణై స్వభావ ప్రభవై, ఈ గుణాలను ఎలా పుట్టినంటే ప్రకృతి వల్ల, ఈ ప్రకృతి వల్ల ఉన్నటువంటి గుణాల వల్ల పుట్టినటువంటి వీళ్ళు వాళ్ళ స్వభావానికి తగినట్లుగా కర్మలు చేస్తారు. బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు అక్కడ క్యారాఫ్ చూసుకోవాలి. సత్వ రజోగుణ తమో గుణ ఉంటే వాళ్ళు బ్రాహ్మణులు. వాళ్ళు ఏం చేస్తారు? సత్వగుణం ఉన్న వాళ్ళు ఏం చేస్తారట చెప్పబోతున్నారు. బ్రాహ్మణులు ఏం చేస్తారు, క్షత్రియులు ఏం చేస్తారు, వైశ్యులు ఏం చేస్తారు, ఏం చేస్తారంటే వాళ్ళ స్వభావం ఎట్లా ఉంటే అట్లా చేస్తారన్నారు. బ్రాహ్మణుల స్వభావం ఎట్లా ఉంటుంది వాళ్ళు ఏం చేస్తారు, క్షత్రియుల స్వభావం ఎలా ఉంటుంది వాళ్ళు ఏం చేస్తారు, వైశ్యుల స్వభావం ఎలా ఉంటుంది వాళ్ళు ఏం చేస్తారు, శూద్రుల స్వభావం ఎలా ఉంటుంది వాళ్ళు ఏం చేస్తారు, అంటే వాళ్ళు ఏం చేసినా వాళ్ళ స్వభావం మీద ఆధారపడి ఉంటుంది. అర్థమైందే? ఒక్కొక్కసారి వైశ్యుడు పుట్టినటువంటి పుత్రుడే బ్రాహ్మణ స్వభావం కలిగి ఉండొచ్చు. బ్రాహ్మణుడికి పుట్టినటువంటి పుత్రుడు శూద్రుడి స్వభావం కలిగి ఉండొచ్చు. ఏంటంటే పిల్లవాడికి అయితే జన్మనిచ్చావు కానీ వాడి స్వభావానికి జన్మనివ్వలేవు కదా కదా. క్షత్రియుడిగా ఉన్నవాతని వ్యక్తికి ఒక పుత్రుడు పుట్టాడనుకోండి, వాడికి బ్రాహ్మణ గుణ స్వభావం ఉండవచ్చు, శూద్ర స్వభావం ఉండవచ్చు, వైశ్య స్వభావం ఉండవచ్చు. శూద్రుడికి పుట్టిన వాడికి కూడా బ్రాహ్మణ స్వభావం ఉండవచ్చు, క్షత్రియ స్వభావం ఉండవచ్చు, వైశ్య స్వభావం ఉండవచ్చు. కనుక ఆ స్వభావం అనేటువంటిది తల్లి తండ్రి ఈ శరీరానికి మాత్రమే జన్మనిస్తారు కానీ స్వభావానికి ఇవ్వలేరు. అందుకనే మన పిల్లల స్వభావం మనకు అర్థం కాదు. అర్థమైందా? అర్థం కాదంటే వాళ్ళు అర్థమైందంటారేంటి? తల్లిదండ్రులకు అర్థం కాదు అని మీకు అర్థమైందా? అది స్వభావం అంటే. ఓకే, అది చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. కర్మాణి ప్రవిభక్తాని, ప్రవిభక్తాని అంటే వాళ్ళ వాళ్ళకి ఇవ్వబడినయి అని అర్థం. అలాటెడ్ అంటారు ఇవ్వబడినయి అని. ఇప్పుడు ఒక ఆఫీస్లో చూడండి, ఈ క్వాలిఫికేషన్ చదివి వస్తే, ఈ చదువు ఉంటే ఈ పోస్ట్, ఈ క్వాలిఫికేషన్ ఉంటే ఈ పోస్ట్ అంటారు కదా. ఆ పోస్ట్ ఇచ్చేటప్పుడు దేన్ని ఆధారం చేసుకొని ఇస్తున్నారు వాళ్ళు? క్వాలిఫికేషన్ ఆధారం చేసుకొని ఇస్తారు. అర్హత, ఈ చదువు చదివితే వీడికి ఈ అర్హత ఉంది, ఈ పోస్ట్ ఇవ్వు, ఈ చదివితే ఇది ఉంది అన్నారు. అదేవిధంగా అలా ఉన్నవాడికే కదా ఇవ్వాలి, అంతే కదా, ఇస్తేనే కదా సరిగ్గా చేస్తాడు. ఎకనామిక్స్ చదివిన వాడికే కదా, అకౌంట్స్, ఎకనామిక్స్ చదివిన వాడికి కొంచెం అకౌంట్స్ గురించి చెప్తే చేస్తాడు. వాడికి ఇవ్వ నీకు ఇవి చెప్పకూడదు, షాప్ బిజినెస్ గురించి చెప్పకూడదు. ఏ వాడికి ఎవరు ఏది చెప్తే ఏది చేయగలడో అదే చెప్పాలి కదా. కనుక ఫ్లైట్ నడపగలిగిన వాడు షిప్ నడపలేడు, షిప్ నడపగలిగిన వాడు ఫ్లైట్ నడపలేడు, షిప్ నడపగలిగిన వాడు ఎడ్ల బండి నడపలేడు, ఎడ్ల బండి నడిపేవాడు షిప్ నడపలేడు. ఎందుకంటే దాంట్లో తర్ఫీద్ అయి ఉంటాడు ఆ వ్యక్తి. అందుకని వాడికి తగినట్లుగా ఆ ఉద్యోగాన్ని ఇవ్వాలి. అది ఎలాగో అదేవిధంగా కృష్ణ పరమాత్మ చెప్తున్నారు, వాళ్ళ వాళ్ళ స్వభావానికి తగినట్లుగా వాళ్ళు కర్మ చేస్తారు. ఆ స్వభావాన్ని ఎవరు మార్చలేరు. స్వభావం పుట్టుకతో వచ్చింది కదా, స్వభావం పుట్టుకతో పుట్టిన బుద్ధి పుడకలతో కానీ పోదు. పుడకలు అంటే ఏమిటి? అగ్గిపుల్లల పుడకలు, పిడకలు. పుడకలు అంటే కట్టె పుల్లలు, పిడకలు అంటే చనిపోయే వరకు ఉంటుంది స్వభావం. అది అర్థం. అప్పుడైతే ఇంకెందుకండి మేము చదవడం? అట్లని కాదు, పుడకలతో పోతుంది సహజమే, కానీ పూర్తిగా మార్చలేకపోయినప్పటికీ కూడా ఒకవేళ నీ స్వభావం హాని కలిగించేదైతే, నీకు కానీ పరులకు కానీ ఆ స్వభావాన్ని నువ్వు హాని కలిగించేటంతగా దాన్ని పెంచుకోకూడదు, జాగ్రత్తగా దాన్ని నువ్వు మలుచుకోవాలి. స్వభావాన్ని కొంతవరకు మార్చుకోగలగాలి కనీసం. నా స్వభావం మారదు అని చెప్తారండి, నా స్వభావం మారదని చెప్పి నీ ఇష్టం ఉంటే వాళ్ళు నా స్వభావం మారని చెప్పి చెప్పకాయ మీద కొట్టిపోతారు కదా. నీకు నీ స్వభావం ప్రకారం ఉన్నప్పుడు వాడికి వాడి స్వభావం ప్రకారం ఉండదా ఏమిటి? కనుక స్వభావం అనేటువంటిది కూడా ఎంతవరకు ఎవరికి హాని కలగకుండా చేయగలగాలి, అది స్వభావం. అంటే ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్పే స్వభావం ఏమిటంటే, వాళ్ళ యొక్క గుణాలను బట్టి నేను కర్మని నిర్ణయించాను, కర్మాణి ప్రవిభక్తాని, ఆ కర్మ డివిజన్ చేశాను. ఓరే, వీడికి బ్రాహ్మణ గుణం ఉందంటే వీడందరూ బ్రాహ్మణ కర్మలు చేస్తారు, దానికి తగినట్లుగానే కర్మ. ఎందుకంటే ఆ కర్మ చేయడానికి ఇష్టపడతాడు ఆ వ్యక్తి, ఆ స్వభావం ఉన్నవాడు కదా. ఏం చేస్తారు ఆ బ్రాహ్మణులు అని చెప్పి తర్వాత శ్లోకం వస్తుంది. ప్రవిభక్త అని స్వభావ ప్రభవై గుణైన, ఈ గుణాలు స్వభావం వల్ల పుట్టినయినరు. స్వభావం అంటే ప్రకృతి అని అర్థం ఇక్కడ. స్వభావ ప్రభవం అంటే పుట్టినయి, ప్రకృతి, వాళ్ళ ప్రకృతి అండి అంటారు. అది వాడి నేచర్ అండి అంటారు. చూసారా, నేచర్ అంటే ప్రకృతి, అది వాడి స్వభావం అండి, అది వాడి నేచర్ అండి, అది వాడి ప్రకృతి అండి అంటారు. ఏమిటంటే అది వాడితో పాటే వచ్చింది, వాళ్ళమ్మ పొట్టలోంచి పుట్టేటప్పుడే. పొట్టలో పుట్టడం కాదు, జన్మ జన్మల నుంచి తీసుకొని వస్తున్నాడు, అదే సూక్ష్మ శరీరం. చూసారా, సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి ఆ వాసనలు పూర్వజన్మ జన్మజన్మలదంతా కూడా తీసుకొని వస్తూ ఉంటాడు. అందుకనే ఒక తల్లికి తండ్రికి ఒక బిడ్డ పుడితే వాడి స్వభావం ఆ తల్లిదండ్రులు అర్థం చేసుకోలేరు, ఆ పిల్లలకి తల్లిదండ్రుల స్వభావం అర్థం కాదు. అందుకని పోట్లాడుకుంటుంటారు ఇప్పుడు, నీ స్వభావం నువ్వు ఉంచుకో, నా స్వభావం నేను ఉంచుకుంటా, మన ఇద్దరు ఒక్కళ్ళ జోలికి ఒకళ్ళు రావద్దు అనుకుంటే హాయిగా ఉంటుంది. అందుకని స్వభావం తెలుసుకొని వదిలిపెట్టడమే, మనం గైడింగ్ చేయడం వరకే మన యొక్క అంతేగాని బాధ్యత, ఇంకా దానికంటే మించి చేయలేం. అతి ప్రమాదంలో పడకుండా వాళ్ళని జాగ్రత్తగా మనం కాపాడుతూ ఉండడమే అంతేగాని పూర్తిగా స్వభావాన్ని మార్చలేము. కనుక ఇప్పుడు కృష్ణ పరమాత్మ చెప్తున్నారు, బ్రాహ్మణులు అయితే ఎలా ఉంటారు, ఏం చేస్తారు? ఇప్పుడంటే అందరు బ్రాహ్మణులు కావచ్చు, గుణత అందరు బ్రాహ్మణులు కావచ్చు. కాబట్టి ఎవరు బ్రాహ్మణులు అని చెప్పి నిర్ణయిస్తాం ఇప్పుడు. ఓకే. బ్రాహ్మణుడు అంటే ఎవరు? మీరు బ్రాహ్మణులుగా ఉండాలనుకుంటే ఈ లక్షణాలు ఉంటే మీరు బ్రాహ్మణులే. ఈ లక్షణాలు పెంచుకోగలిగితే బ్రాహ్మణులు అయిపోతారు అంతే. ఓకే, నేను బ్రాహ్మణులు కాదండి, మా నాన్నగారు బ్రాహ్మణులు కాదు. ఎందుకంటే మీ నాన్నగారు బ్రాహ్మణులు కాకపోయినా నువ్వు జాతిత బ్రాహ్మణుడు కాకపోవచ్చు, కానీ గుణత బ్రాహ్మణుడు కావచ్చు. ఎవరు ఎవరైనా సరే, స్కావెంజర్ ఆల్సో కెన్ బికమ్ బ్రాహ్మణ విత్ ఇన్ హిస్ స్వభావ. అంటే ఏమిటి, స్వభావం మార్చుకోవచ్చు అనే కదా అర్థం. ఇప్పుడే కదండి మార్చుకోలేమన్నారు. మార్చుకోవచ్చు, గుణాన్ని మార్చుకోవచ్చు, జాతిని మార్చలేము, కర్మని మార్చుకోవచ్చు, గుణాన్ని మార్చుకోవచ్చు. ఓకే.
శమోదమస్తపశౌచం శాంతిరాజవమేవచ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం.
బ్రహ్మకర్మ అంటే బ్రాహ్మణుల యొక్క స్వభావం ఎలా ఉంటుంది అని చెప్తున్నారు. స్వభావజం, వాళ్ళ యొక్క పుట్టుకతో వచ్చినటువంటి సహజమైనటువంటి ప్రకృతి సహజంగా వచ్చినటువంటిది బ్రాహ్మణులకు ఏమిటి అన్నారు. శమః, మనస్సు నిగ్రహించే శక్తి. ఎవరికైతే మనోనిగ్రహం ఉంటుందో అది బ్రాహ్మణ స్వభావం అన్నారు. దమః, ఇంద్రియాలను నిగ్రహించగలిగితే అది బ్రాహ్మణుల స్వభావం అన్నారు. ఇంద్రియాలు ఎవరు నిగ్రహించాలండి? ఎవరైనా నిగ్రహించవచ్చు కదా, వైశ్యుడైనా నిగ్రహించవచ్చు, శూద్రుడైనా నిగ్రహించవచ్చు, క్షత్రియుడైనా నిగ్రహించవచ్చు, బ్రాహ్మణుడైనా నిగ్రహించవచ్చు. అలాగనే నిగ్రహించగలిగితే ఆ వ్యక్తి ఎవరు? బ్రాహ్మణుడు. దమః, తపః అన్నారు. కాయిక వాచిక మానసిక తపస్సు అంటే కష్టపడటం అన్నమాట. తపస్సు అంటే ఏమిటి? వ్రతం చేయడము, ఒక నియమాన్ని పాటించడము. ఒక విషయం మౌనంగా ఉండాలనుకుంటే ఆ రోజు ఫుల్గా మౌనం, తపస్సు. రామకోటి రాయాలి అంటే లక్షసార్లు తపస్సు, ఉపవాసం ఉండడం తపస్సు. ఒక విషయాన్ని అనుకున్నానంటే దానం చేయడం తపస్సు. ఇటువంటి తపస్సులన్నీ ఆచరించేవాడు బ్రాహ్మణుడు, బ్రాహ్మణ స్వభావం. ఎవరైతే ఏ తపస్సు, సాత్విక తపస్సు, రాజసిక తపస్సు, తామసిక తపస్సు, సాత్విక తపస్సు, ఎస్ఆర్టి చెప్పాం కదా, ఎస్ఆర్టి అది మర్చిపోకూడదు, అది చేస్తే సాత్విక తపస్సు. తర్వాత శౌచం, శుద్ధత, వాక్శుద్ధి, మానసిక శుద్ధి, కాయక శుద్ధి. చేతులు కొనుక్కుంటూనే ఉంటాడు బుద్ధిగులు, చేతులు కొనుక్కుంటూ ఉంటారు. స్నానాన్ని మూడు పూట్ల స్నానం చేస్తారు. పొద్దున కట్టుకున్న వస్త్రం సాయంత్రం కట్టుకోరు. ఏమిటండి రోజు ఎవరు ఉతుకుతారు? నీళ్ళే కరువు అయితే మూడు సార్లు ఎక్కడ స్నానం చేస్తామండి? రెండు సార్లే కష్టంగా ఉందంట. చెయ్యలేదు అంటే ఏమిటి? శుద్ధత లేదు. శుద్ధత లేదు అంటే ఏమిటి? బ్రాహ్మణుడు కాదు అని అర్థం. బ్రాహ్మణుడు కానీ వాడి దగ్గర శౌచం ఉండదు. ఎవరైతే శుద్ధతగా ఉంటాడో, వృత్తికిన వస్త్రం కట్టుకుంటాడు, శరీరం కూడా మలినం లేకుండా వాసన లేకుండా శుద్ధంగా ఉంటుంది, వాక్కు మాట్లాడే మాట శుద్ధంగా ఉంటుంది, అసహ్యమైన పదాలు వాడాడు, శౌచం అని చెప్పారు కదా, మరి బ్రాహ్మణుడు యొక్క లక్షణం అది. అందుకని ఎవరెవరు మాట్లాడటలేదా బ్రాహ్మణుల గురించి మీరు అంచనా వేయకూడదు. ఇవన్నీ చూడటం బేరీజ్ వేయటం కోసం కాదు, అందరినీ మన దగ్గర ఉన్నాయా లేవా అని చూసుకోవాలి. ఇంటికి వెళ్ళంగానే భర్తనో అత్తగారినో అమ్మగారినో పిల్లల్ని ఇవన్నీ సంబంధం దబాయించకూడదు. మరి నీదంతా క్షత్రియ గుణం రా, మరి నీది వైశ్య గుణం రా అని చెప్పకూడదు. ఒకడిని వేలెత్తి చూపడం కోసం కాదు మనం చదువుకుండేది, మనలో ఈ గుణాలు ఉన్నాయా లేదా అని చూసుకోవాలి. వేలెత్తి చూపడం కాదు, మనస్సులో కూడా ఆలోచించకూడదు, ఆయన దగ్గర ఈ గుణం ఉందండి అందుకే అట్లా ఉన్నాడు, ఈయన దగ్గర ఈ గుణం ఉంది ఇట్లా కూడా ఆలోచించకూడదు. అట్లా ఉన్నదంటే మనం బ్రాహ్మణులు కావని అర్థం. ఎవరిని వేలెత్తి చూపకూడదు మానసికంగా కూడా అన్నారు. అంత శుద్ధత కావాలి, మానసిక శుద్ధి అది. శౌచం, క్షాంతి, ఓర్పు, కోపం రాకూడదు. శాంతి అంటే కోపం లేకుండా ఉండడం, ఓర్పుగా ఉండడం, సహనంతో ఉండడం. అందుకనే పరశురాముడి దగ్గరికి కర్ణుడు వెళ్ళినప్పుడు చదువుకోవడానికి పరశురాముడికి చెప్పాడు, నేను క్షత్రియులకు ఎవరికి విద్య నేర్పను అన్నాడు. అప్పుడు కర్ణుడు ఏం చేశాడు, నేను క్షత్రియుడిని కాదు, నేను బ్రాహ్మణుడిని, విద్య నేర్చుకోవడం కోసం అబద్ధం చెప్పాడు. చూసారా, అక్కడ తెలుసు కదా మీకు, కర్ణుడు బ్రాహ్మణుడు అని చెప్తే సరే అని చెప్పి విద్య నేర్పడం మొదలుపెట్టాడు పాపం పరశురాముడు. ఒకరోజు తలకాయ మీద అట్లా వాడి ఆయన యొక్క తలని కర్ణుడి యొక్క ఒళ్ళో పెట్టుకొని నిద్రిస్తున్నాడు గురువు గారు. నిద్రపోతే ఇంద్రుడికి కోపం వచ్చింది, అయ్యో కర్ణుడు బలవంతుడు అయిపోతే మా అర్జునుడిని ఓడిస్తాడు రేపు, ఏమైనా సరే ఈ కర్ణుడిని ఈ యొక్క శక్తిని పొందకుండా చేయాలి విద్యనని చెప్పి ఇంద్రుడు ఒక కందిరిక రూపంలో వచ్చి కర్ణుడి యొక్క తొడని తొలుస్తూ ఉంటే రక్తం వస్తూ ఉంటుంది. అంత ఓర్చుకునే శక్తి ఎట్లా వచ్చింది నీకు అని అంటే, క్షత్రియుడికి కూడా ఉంటుంది అంత ఓర్చుకునే శక్తి. నువ్వు బ్రాహ్మణుడు ఉన్నాడు, బ్రాహ్మణుడికి ఉండదు కదా అన్నారు. ఇక్కడ ఆపోజిట్ ఇది. ఓకే, క్షాంతి అంటే ఓర్పు. అంటే బ్రాహ్మణుడు అటువంటి బాధకి ఓర్చుకున్నాడు, క్షత్రియుడైతేనే ఓర్చుకుంటాడు గాయాలకి. ఆ ఉద్దేశంతో ఆయన క్షత్రియుడు అని చెప్పి తెలుసుకున్నాడు. అక్కడ ఈ కథ అని మీరు ఉపయోగించుకోకూడదు అని చెప్పడానికి చెప్తున్నాను. ఓకే, ఇక్కడ క్షాంతి అన్నారు. శాంతి అంటే ఓర్పు అన్నారు. కోపం రాకుండా, కోర్పం ఎందుకు వస్తుంది, ఓర్పు లేని వాళ్ళకి కోపం వస్తుంది. ఓర్పు లేని వాళ్ళకు కోపం వస్తుంది. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అంటారు. కోపం చాలా హానికరం అని అంటారు. అందుకని ఇక్కడ ఆర్జ తర్వాత శాంతి అంటే కోపం లేకపోవడం. ఆర్జవం అన్నారు. ఆర్జవం అంటే మనస్సు, బుద్ధి అవన్నీ కూడా ఒకే లైన్లో పోతూ ఉంటాయి. మనస్సేకం వచస్సేకం కర్మణి ఏకం మహాత్మనః. ఆర్జవం అంటే సూటి అయినటువంటి బుద్ధి, సూటిగా ఉంటుందన్నమాట. ఒకటి అనుకున్నాడంటే చేస్తాడు, ఇంకా మళ్ళీ మార్పు ఉండదు అందులో. రుజుత్వం అంటారు, స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ అంటారు ఇంగ్లీష్లో. దానికి తెలుగులో ఏం చెప్తారు స్ట్రైట్ ఫార్వర్డ్నెస్? స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ ముక్కుసూటిగా అనేది వేరే నెగిటివ్ సెన్స్లో చెప్తారు. ఆయన ముక్కుసూటి మనిషి అండి అన్నాడు. ముక్కుసూటికి కాదు అని కూడా అంటారు, కానీ మన నెగిటివ్ సెన్స్లో వాడతాం ముక్కుసూటి మనిషి అనేది. అది ఇంకా ఎవరు బాధపడతాడా ఏమని చూడడు, వాయించేస్తాడు అందరినీ, ఆయన ముక్కుసూటి మనిషి అంటాం. అట్లా కాదు, ఇక్కడ ఆర్జం అంటే ఉన్నది ఉన్నట్లుగా ఆలోచిస్తాడు, చేస్తాడు, మాట్లాడతాడు. తర్వాత జ్ఞానం, శాస్త్రం మీద చదవాలని చెప్పి కోరిక వస్తుంది. ఈ సగుణ ఈశ్వరుని గురించి తెలుసుకుంటాడు. అపరావిద్య జ్ఞానం. విజ్ఞానం అంటే పరావిద్య జ్ఞానం, నిర్గుణ బ్రహ్మ జ్ఞానం. ఇప్పుడు ఈ గీత చదివే వాళ్ళందరికీ కూడా దీని మీద ఆశ వచ్చింది అంటే వాళ్ళందరూ బ్రాహ్మణులు అని అర్థం. అది లెక్క. ఇక్కడ శాస్త్ర వేదాంతిక్ స్టూడెంట్స్ అందరూ బ్రాహ్మణులు అని అర్థం. ఎందుకంటే అపరావిద్య పరావిద్య గురించి చదువుకుంటున్నారు కదా, చదవాలనే కోరిక కలుగుతుంది. అది ఇక్కడ రావడం కూడా ఇష్టం ఉండదు వాళ్ళకి. ఉంటారు చూసారా, వాళ్ళందరూ అబ్రాహ్మణులు అన్నారు. అందుకని వేద పఠనం చేసే వాళ్ళందరూ బ్రాహ్మణులే అన్నారు. విజ్ఞానం, ఆస్తిక్యం అంటే నమ్మకం. ఆస్తిక్యం అంటే ఏమిటి? శ్రద్ధ. వేదాల్లో శ్రద్ధ, వేదాల్లో వేదాలు గురువుగారు చెప్పే వాక్యంలో శ్రద్ధ ఉండడమే ఆస్తిక్యం. ఇవన్నీ కూడా బ్రహ్మకర్మ అన్నారు. ఇవన్నీ కూడా బ్రాహ్మణుడికి ఉండే లక్షణాలు, బ్రాహ్మణులు చేయవలసినటువంటి కర్తవ్యం అన్నారు. ఇంద్రియ నిగ్రహం చేయడం బ్రాహ్మణుడి కర్తవ్యం. ఎవరైతే చేస్తారో వాళ్లే బ్రాహ్మణులు అన్నారు. శమ, దమ, శాంతి, శౌచం ఇవన్నీ కూడా ఇవి సహజంగా వచ్చేస్తాయి ఆయనకి, స్వభావజంగా వచ్చేస్తాయి అంటే పుట్టుకతోనే వచ్చేస్తాయి వాళ్ళకి. వీడేందండి మా మధ్యలో ఎట్లా పుట్టాడండి వీడు అంటాడు. ఎట్లా పుట్టాడంటే వాడి స్వభావం అది. పుడతారు అట్లా కొంతమంది మహానుభావులు బ్రాహ్మణ్. తర్వాత శ్లోకం.
శౌర్యం తేజోధృతి దాక్ష్యం. యుద్ధే చాప్య పలాయనం. దానమీశ్వర భావశ్చ క్షాత్రం కర్మ స్వభావజం.
పుట్టేటప్పుడు అందరూ సమానంగానే పుడతారు. బ్రాహ్మణుడు ఒక రకంగా పుట్టాడు, శూద్రుడు ఒక రకంగా పుట్టాడు. తల్లి గర్భంలో వచ్చేటప్పుడు జన్మనా జాయతే జంతుః అన్నారు. పుట్టేటప్పుడు జన్మనా జాయతే శూద్రః అన్నారు. శూద్రుడిగానే పుడతాడు పుట్టేవాడు ప్రతివాడు కూడా. కానీ కర్మణా జాయతే ద్విజః, చేసే కర్మలను బట్టి అనుష్ఠానాన్ని బట్టి ద్విజుడిగా మారతాడు, బ్రాహ్మణుడిగా మారతాడు. అందుకని నేను నా జాతిని మార్చుకోలేకపోవచ్చు, నేను బ్రాహ్మణుడిగా జీవించవచ్చు. అర్థమైందా? నేను నా జాతిని మార్చుకోలేకపోవచ్చు. ఒకవేళ నేను బ్రాహ్మణులకు పుట్టకపోయినా క్షత్రియులకు పుట్టకపోయినా జాతిని మార్చలేను. ఏ జాతిలో పుడితే ఆ జాతికి చెందినవాడినే. కానీ నేను బ్రాహ్మణుడిగా గుణంగా మారడానికి నాకు ఆస్కారం ఉంది, ఆ హక్కు ఉన్నది నాకు, ఆ శక్తి కూడా ఉన్నది అన్నారు. క్షత్రియులైతే ఎలా ఉంటుంది? శౌర్యం అన్నారు. నాయక లక్షణాలు ఉంటాయి వీళ్ళల్లో. శౌర్యం, శూరస్య భావ శౌర్యం, శూరత్వం పరాక్రమం చతురత వీరత్వం అన్నారు. ధైర్యం సాహసాలు ఉంటాయి. తేజ అంటే శక్తి, చాలా శక్తి ఉంటుంది. బ్రాహ్మణుడు ఉఫ్ అంటే పడిపోతాడు. క్షత్రియుడైతే భుజబలం ఉంటుంది, చాలా శక్తి ఉంటుంది అన్నమాట. తేజ దెన్ ధృతి అన్నారు. ధృతి అంటే ధర్మాన్ని నిలపాలి అనేటువంటి ఒక సంకల్పం ఉంటుంది. ధృతి అన్నారు సంకల్ప బలం అన్నారు. దాక్ష్యం, దక్షస్య భావ దాక్ష్యం అంటే సమర్థత. దక్షత అంటారు చూసారా, సమర్థత. ఉన్న వనరులనన్నిటినీ, రిసోర్సులన్నింటినీ కూడా అప్పుడు ఎప్పుడు ఎక్కడ ఉపయోగించాలో అలా ఉపయోగించుకుంటాడు, అది దక్షత అంటే. కెపాసిటీ టు యూజ్ ఆల్ రిసోర్సెస్ అట్ ద రైట్ టైం అన్నారు. తనకున్నటువంటి ఏవైతే రిసోర్సెస్, వనరులు ఉన్నాయో వాటిని సరిగ్గా ఉపయోగించగలుగుతాడు ఎవరు? క్షత్రియుడు అన్నారు. యుద్ధే అపి అపలాయనం అన్నారు. యుద్ధంలో తన వెన్ను చూపడు. పలాయనం అంటే వెన్ను చూపి పరిగిపోవడం, పరిగెత్తిపోవడం. క్షత్రియుడైన వాడు వెన్ను చూపడు, పిరికి పందైతేనే చూపుతాడు. క్షత్రియుడు కానివాడైతే క్షత్రియుడి స్వభావం అంటే ఏమిటంటే యుద్ధంలో వెన్ను చూపకూడదు. యుద్ధంలో ఎవరైనా క్షత్రుడు వెన్ను చూపితే వాడు క్షత్రుడు కాదు. వాడు ఏమవుతాడు? క్షత్రుడు కాకుండా శూద్రుడు కావచ్చు, వైశ్యుడు కావచ్చు. స్వభావంలో క్షత్రుడి స్వభావం అయితే యుద్ధం భూమిలో వెన్ను చూపకూడదు. యుద్ధంలో జయించడమో ఓడిపోవడమో మరణమో అంతవరకు యుద్ధం చేస్తూనే ఉండాలి. యుద్ధంలోంచి అపలాయనం, పలాయనం అంటే పరిగెత్తిపోకుండా ఎవడైతే ఉంటాడో అలా ఉండేవాడి స్వభావం క్షత్రియ స్వభావం. సమస్యలు వచ్చినప్పుడు పారిపోకుండా ఉండడం అని అర్థం. ఇక్కడ మనం ఏ యుద్ధం చేస్తాం ఇప్పుడు? సమస్యలు వచ్చినప్పుడు పారిపోకుండా ఉండడమే క్షత్రియ స్వభావం, అపలాయనం. దెన్ దానం, దానం చేయడం. బ్రాహ్మణుడు దానం చేయక్కర్లా, దానం తీసుకోవచ్చు. ఎందుకంటే బ్రాహ్మణుడు ఏం సంపాదించాడు ఎక్కువగా? సంపాదన ఉండకూడదు బ్రాహ్మణుడికి, అందుకని దానం తీసుకువచ్చారు. ఆయనకి ఏముందంటే యజనం యాజనం పౌరోహితమే కదా, పూజలు చేయించడం, పూజలు నేర్పడం, చదవడం చదివించడం, ఇవి చేసి ఆయనకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? రావు కదా. అందుకని అతను దానం తీసుకోవచ్చు. దానం ఇవ్వాలని రూల్ లేదన్నమాట. కానీ క్షత్రియుడు దానం తీసుకోకూడదు, దానం ఇవ్వాలి. అందుకని దానం చేసేటటువంటి స్వభావం ఉన్నవాడు క్షత్రియుడు అన్నారు. అంటే బ్రాహ్మణుడు దానం చేయకూడదని కాదు, క్షత్రియుడు కంపల్సరిగా చెయ్యాలి. బ్రాహ్మణుడు చేసిన పర్వాలేదు, చేయకపోయినా పర్వాలేదు. ఇప్పుడున్న బ్రాహ్మణులు కాదు నేను చెప్పేది, ఆ బ్రాహ్మణ గుణ బ్రాహ్మణ. ఈశ్వర భావం, ఈశ్వరు అంటే ఐశ్వర్యంలో చాలా ధనం సంపాదించడం అన్నమాట. ఐశ్వర్యం అంటే ధనాన్ని సంపాదించి అన్ని చారిటబుల్ వీటికి అన్ని హాస్పిటల్స్కి, స్కూల్స్, దేవాలయాలు కట్టించడం ఇవన్నీ చేయాలి క్షత్రియులు. అందుకని పల్లవరాజులు, పాండ్యరాజులు వాళ్ళ పేరు చెప్పుకుంటాం, చోడరాజు కట్టించాడండి, పాండ్యరాజు కట్టి మా తాత కట్టించాడని ఎవరు చెప్పరు. ఆ రాజులందరూ క్షత్రియులుగా జీవించారు చూడండి. అందుకని దానం చేసి ఇవన్నీ కట్టించారన్నారు. చెరువులు కట్టించను, చెట్లు నాటించను, చదువుతాం కదా చిన్నప్పుడు, ఇవన్నీ చేయడం అన్నమాట. ధర్మసత్రాలు కట్టించడం ఇవన్నీ చేయాలి. ఐశ్వర్య భావం అంటే ధనం ఉన్నప్పుడే కదా చేయగలుగుతాడు. తర్వాత క్షాత్రం కర్మ స్వభావజం, ఇది క్షత్రియుడి యొక్క స్వభావమైనటువంటి కర్మ, వాడు చేసేటువంటి కర్మలు. తర్వాత శూద్రుడు, వైశ్యులు వస్తారు, ఆ తర్వాత చూస్తాం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.